అంతా కూడా ఆ ఛాసలో అట్టే పెట్టుకోవటానికి పొద్దున్న గంట సేపు ఎందుకు చేశాం? రోజంతా ఆ ఛాస కలిగి ఉండటానికి. ఇట్స్ ఏ ప్రిపరేటరీ వర్క్. అంతేకాదు ధ్యానం ఆ గంటతో అయిపోలా, రోజంతా నిండింది. ఆ తర్వాత అందరిలో పరమాత్మ, మనం వెతికే పరమాత్మ ఎక్కడున్నారు? కడలో ఉన్నారా? దేవాలయంలో ఉన్నారా? అందరిలో ఉన్నారు. ఆ స్టేజ్కి వెళ్తాం. అందరిలో పరమాత్మ చూస్తూ వారితో సంభాషిస్తాం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ అందరూగా పరమాత్మ చూస్తూ. ఇవన్నీ గుణాలన్నీ ఎవరివి? విష్ణు. ఇప్పుడు ఒక ఆయన ఒక విలను బ్రహ్మాండంగా భయంకరంగా జీవిస్తున్నాడు. అప్పుడు మనం ఏమంటాం ఆ సినిమా చూస్తూ, విశ్వనాథ్ భలే చక్కటి సీన్లో బాగా జీవించారు. వెనక విశ్వనాథ్ ఉన్నాడా? విశ్వనాథ్ డైరెక్టర్. కానీ ఒక మంచి కళాత్మకమైనటువంటి సీన్ చూస్తున్నాం అనుకోండి, విశ్వనాథ్ గారు భలే తీశాడండి ఈ సీన్ అంటాం. అంటే ఆయన ఎక్కడున్నాడా? ఆయన ఎక్కడున్నాడు? వెనకాల డైరెక్టర్ గారు, సినిమా డైరెక్టర్ గారు ఆయన. అలాగే ఈ విశ్వానికి డైరెక్టర్ గారు ఎవరు? పరమాత్మ. ఆయన సంకల్పమే ఇక్కడ నెరవేరుతోంది. ఇందులో డిస్టర్బ్ అయ్యేదే ఉంది? సో ఇందులో గుణాలు అవన్నీ కూడా ఆయన చమత్కారమే. ఇది అంతా లేకపోతే జగత్తే ఉండదు. మంచి చెడు లేకపోతే కథ ఏముంది? కాబట్టి ప్రపంచం అంటే మంచి చెడు ఉంటుంది. దీన్ని మనం డిస్టర్బ్ చేయడానికి కాదు, ఉపయోగించుకోవడానికి మనకు సందర్భం అంతవరకే. మన ఏకాగ్రత ఇవన్నీ డిస్టర్బ్ అయ్యేవి కావు అనే అభ్యాసం చేత క్రమక్రమంగా మనం ఈ ధ్యానం ప్రవృద్ధం చేసుకోవాలి. అందుకుగాను ఉపాయం చెప్తున్నాడు స్వామి, ఉపాయం చెప్తున్నారు మనం. శుచో దేశే ప్రతిష్టాప్య, నువ్వు కూర్చునే ధ్యానం చేసే ప్రదేశంలో చక్కటి శుచి అయినటువంటి, అక్కడ పాజిటివ్ సాత్వికమైన భావాలు కావాలి. అందుకని సాత్వికమైనటువంటి ఫోటోలు, చక్కగా వాతావరణం శుచిగా ఉండాలి. స్థిరమాసనం ఆత్మనః, కూర్చుంటే ఇక కదలవలసిన అవసరం లేని ఆసనం. ఒక శరీరానికి ఒక్కొక్క ఆసనం కన్వీనియంట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా కానివ్వండి, ఈ ఆసనం నాకు కన్వీనియంట్ కాదు, ఈ ఆసనం నాకు కన్వీనియంట్. ఇప్పుడు ఇటువంటి కదలిక లేని ఆసనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కన్వీనియంట్. వారికి ఏది కన్వీనియంటో, ఏ ఆసనంలో కూర్చో ఉంటే వారికి బాడీ నిశ్చలంగా ఉంటుందో దాన్ని వారు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. స్థిరమాసనం. నాతి ఉసిరితం నా అతి నీచం చేలా జనకుశోత్తరం. ఆ కూర్చునే చోట మరీ ఎత్తుగా ఉండకూడదు. ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు గబుక్కున ఏమరిపి వస్తే పడిపోవచ్చు కదా. మరీ లోగా ఉండకుండా, మరీ లో అంటే పురుగులు అవి వస్తాయి కదా, మరీ కిందగా కాకుండా, మరీ పైగా కాకుండా కూడా ఓ మాదిరి స్థలం, ఆ కూర్చున్నటువంటి స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మ ధ్యానం గురించి ఎన్ని చిన్న విషయాలు చెప్తున్నారు చూడండి భగవద్గీతలో. అంటే మనం ధ్యానం అలవాటు చేసుకోవడానికి తదితర విషయాలు ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. తత్ ఏకాగ్రం మనకృత్వా యత చింతేంద్రియ క్రియ. మనస్సును ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం అంటే ఏంటి? ఈ మనస్సు నిమిషం నిమిషానికి అటు ఇటు వెళ్తుంటుంది. దీన్ని నెమ్మదిగా అలవాటు ప్రకారం ఏకాగ్రత, ఏకాగ్రత అనేకాగ్రత అండి. మనసులో అనేక విషయాలు ఇంపార్టెంట్ అనుకుంటే అనేకాగ్రత అంటాం. ఒకే విషయం ఇంపార్టెంట్ అంటే ఏకాగ్రత. దానికోసమే మనం ఇన్ని ప్రయత్నాలు, మనం ఫోటో పెట్టుకోవడాలు, ఇవన్నీ ఎక్కడికి పోకుండా మనస్సు ఏకాగ్రం చేసుకుంటూ యత చిత్తేంద్ర చిత్త ఇంద్రియ క్రియ, చిత్తము ఇంద్రియము క్రియలు వీటిని యత నియమిస్తూ కంట్రోల్ చేస్తూ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగం. యోగాన్ని అభ్యసించాలి, యోగాభ్యాసం చేయాలి. ఆ యోగాభ్యాసం ఏంటంటే ఈ ప్రపంచానికి సంబంధించిన సంయోగ వియోగ అతీత స్థితి. ఈ ప్రపంచానికి ఆవల ఉన్న వస్తువు వైపు యోగ భావన చేస్తాం. యోగాన్ని అభ్యసించాలి. ఎందుకు చేయాలి యోగము? ఏమిటండి మనకు యోగం చేస్తే లాభం ఏంటి? పర్పస్ ఏమిటి? క్లియర్గా ఉండాలి. పర్పస్ ఏంటంటే ఆత్మవిశుద్ధయే. ఈ మనస్సులో అనేక దోషాలు ఉన్నాయి, దోషభావాలు ఉన్నాయి, అనేక జన్మలని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది మానవ జన్మ. ఇప్పుడు యోగ సాధన అనేది శాస్త్రం మనకు చెప్తోంది. ఈ యోగ సాధన ఎందుకు చేస్తున్నానయ్యా నేను అంటే, ఇంకోటి చెప్పుకుందానన్నా, ఇది కూడా యోగ సాధనే. ఎందుకు చేస్తున్నాను? మహాపండితుడు అనుకోవాలనా, గొప్పవాడు అనుకోవాలనా? ఒకవేళ ఇవి అయ్యి ఉంటే ఇంత ఇవన్నీ బంధమే. ఆత్మ విశుద్ధయే. నా మనసులో అనేక దోషాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం వల్ల ఏమవుతుంది? నా దోషాలు వదిలించుకుంటా. యోగ సాధన ఎందుకు? మన మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి, విశాలం చేసుకోవాలి, సుతీక్షణం చేసుకోవాలి. సూక్ష్మమైన విషయాలు గ్రహించాలంటే బుద్ధి ఎలా ఉండాలి? సుతీక్షణంగా ఉండాలి, షార్ప్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. వాళ్ళు అటు వాళ్ళు వీడి వాళ్ళు అన్న చోట పరతత్వం ఎలా ప్రకాశిస్తుంది? ప్రవేశించదు. అందుచేత బుద్ధి నిర్మలము, సునిశ్చితము, ఆరోగ్యము, విస్తారము. విస్తారం అంటే ఏంటి? ఇప్పుడు ఏంటో అలకారు నాన్న అయితే కూర్చో అంటే అతను చాలా అదేదో కన్వీనియంట్గా కూర్చున్నాడు. ఇంత చిన్న చిన్న విషయాలకి అతను ఏదో వింటున్నాడు కదా శ్రద్ధగా, ఏదో అతను ఏదో కండిషన్ చేయబోయి అట్ట చేయి ఇట్ట చేయి అని చెప్పి, అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే విధానాన్ని ఏమంటాం? విస్తారము. ఇతరులు తప్పులు ఉంటాయి ఏమంటే, తప్పులు ఉంటాయండి. తప్పులు లేని వాళ్ళు ఎవరిని ఉంటారండి? ఊరికి అవతల వాళ్ళ తప్పులు ఎంచి వాళ్ళని బాధించి ఇవన్నీ ఏమైంది? అల్పమైన దృష్టి. విస్తారమైన దృష్టితో ఆ పిల్లవాడు అసలు కూర్చోడమే గొప్ప. భగవద్గీత చదువుతుంటే ఏదో అతను కన్వీనియంట్గా కూర్చున్నాడు, ఏదో అతను కన్ఫ్యూజ్ చేయకూడదు. విస్తారమైన భావంతో అర్థం చేసుకోగలుగుతాం. అలాగే ఇతరుల తప్పులను కూడా అర్థం చేసుకుంటాం. ఇతరులు మరి ఈ ప్రపంచంలో స్కూల్లో తెలివితక్కువ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ప్రపంచంలో తెలివితక్కువ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇతరుల తప్పులు, మన తప్పులు మనం వదిలించుకోవడానికి వచ్చాం. ఎవరి తప్పులో గురించో మాట్లాడుకోవడానికి రాలా మనం. మనం విశాలమైన దృక్పథంతో ఒకరి తప్పులు మనము ఎత్తడం, అటువంటి బుద్ధి యువతలకు వస్తే అది బుద్ధి విస్తారమైనట్టు. ది మోర్ ఇంగ్లీష్లో చెప్తారు, ది మోర్ యూ యాక్సెప్ట్ మోర్ డిఫరెన్సెస్ ది హయ్యర్ యువర్ పర్సనాలిటీ. ఈ డిఫరెన్సెస్ ఎక్కువ మనం అంగీకరిస్తూ ఉంటే మన పర్సనాలిటీ డెవలప్ అయినట్టు. న్యాచురల్ కదా, ఇట్లా ఉంటుంది కదా, మనం అనుకున్నట్టుగా అందరూ ఎలా ఉంటారు, అందరూ అనుకున్నట్టుగా మనం ఉండం కదా. సో ఇలా యాక్సెప్ట్ చేయటాన్ని విస్తారమైన దృక్పథం అంటాం. సునిశ్చితమైనటువంటి ఒక వాక్యం వింటాం, ఆ వాక్యం విన్నప్పుడు ఈయన ఎందుకన్నారా, భగవద్గీతలో ఇలా ఎందుకన్నారు అని దాని మీద ఏకాగ్రతగా ఆలోచన చేయటం. అటువంటి బుద్ధి మనం సంపాదించుకుంటే అది ఆటోమేటికలీ ఆ బుద్ధి బలంతో మనస్సుని ప్రపంచంలోని తీసుకెళ్లి పరమాత్మని క్షణంలో పెట్టేయగలం. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటి, అటువంటి ఉత్తమమైనటువంటి బుద్ధి సంపాదించుకోవటానికి సాధన చేస్తాం. అంతేగాని ఎవరిని ఉద్ధరించడానికి కాదు, లేకపోతే ఎవరినో ఇంకో కొంతమంది ఈ సాధన ఇంకోళ్ళని బాధించడానికో, లేకపోతే ఇంకోటో గొప్పలు అనిపించుకోవడానికో, ఇవి కావు. మన మనస్సును పరిశుద్ధం చేసుకోవటానికి యోగం చేస్తున్నాం. ఇంకా సమం కాయ శిరోగ్రీవం ధారయన్. అది నిలబడి ధ్యానం చేసేటప్పుడట ఈ శరీరము పై తలకై శిరస్సు మెడ కదలకుండా ఉంచుకోవాలి. అప్పుడు ఏకాగ్రత డెవలప్ అవుతుంది. కాయం శిరోగ్రీవం శిరస్సు మెడ ఈ శరీరము సమంగా ఒక లైన్లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇట్లా చేయము, ఇట్లా చేస్తే ఏకాగ్రత రాదనమాట. చూడండి ఇంత చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు భగవద్గీత అర్జునుడికి చెప్పేటప్పుడు. శిరస్సు మెడ శరీరము ఒక లైన్లో పెట్టవయ్యా ధ్యానం చేసేటప్పుడు, యోగాభ్యాసం చేసేటప్పుడు అట్లా అయితే అట్లా పెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక లైన్లో పెట్టుకోమంటున్నారు స్వామి. ఇది లైన్లో పెట్టుకోమంటున్నారు. చేతులు ఎక్కడ చేతులు ఇవో రకరకాల ముద్రలు ఉంటాయి, మనం కన్వీనెంట్ అయిన ముద్రలు పెట్టుకుంటాం. అయితే ఒక ముద్రలో ఒక అర్థం ఉంది, అది అర్థం చేసుకుని ఇచ్చిన ముద్ర ఉందనుకోండి, త్వం తత్ అసి, నీవుగా కనిపించేది ఆ పరమాత్మయే అన్నటువంటి భావాలు ఉంటాయన్నమాట. అయితే మన శరీరం నిశ్చలంగా ఉంటే ఏకాగ్రత, మనం ఏకాగ్రత కోసం పోతున్నాం, మనస్సు అటు ఇటు తిరిగేటువంటి కోతిలాడిది, దాన్ని పోనివ్వకుండా చేయడం మన ఆశయం. అందుచేత శరీరాన్ని నిశ్చలంగా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనస్సు అంతా ఆ సబ్జెక్ట్ ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది. అందుచేత శిరస్సుని నిశ్చలంగా కథలు కూడా పెట్టుకో. సమం కాయ అంటే శరీరము, శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిరం, కదలకుండా నిశ్చలంగా ఉండాలన్నమాట. అలా పెట్టుకోవాలన్నమాట అభ్యాసం. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం, ఈ ముక్కు దగ్గర ధ్యాస పెట్టమన్నారు. చూపుని ముక్కు దగ్గర పెట్టమన్నారు. ఎందుకంటే ఈ ముక్కులోంచి ప్రాణ అపానాలు వెళ్ళొస్తుంటాయి కదండి, ఆ గమనించడానికి నాసిక అగ్రం మీద పెట్టమన్నారు. ఆ వాయువు లోపలికి వెళ్ళే విధానం గమనిస్తూ, దిశ్చ నా అవలోకయన్, దిక్కులు చూడద్దు అన్నాడు. అటువైపు దిక్కులు అంటే ఏంటి, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు, ఆయన వాళ్ళ వైపు, కాని వాళ్ళ వైపు, ఇది వెళ్ళొద్దు. అంటే ఈ మూమెంటే చూడు, ఈ ప్రాణ అపానముల మూమెంటే చూడు. ప్రశాంతాత్మా, మనస్సుని ప్రశాంతంగా చేయాలి. అంతేగాని ఊరికి డిస్టర్బ్డ్గా చేయకూడదు. నిమిష నిమిషానికి వాళ్ళు అట్టుండలు, వీళ్ళు అంటున్నాడు, నాకు భలే కోపం వస్తుంది, మన నాలుగు చేయదు, ఎవడు చేయట్లేదు, మా అబ్బాయి అట్లా ఇట్లా. ప్రశాంతత అలవాటు చేసుకోవాలి. ప్రశాంత ఆత్మ విగత భీహి, భయం ఏమవుతుందో ఏమన్నా కానీ భగవంతు నిర్ణయం ప్రకారం అవుతుంది. మనమేం తేలేదు, ఏమి తీసుకెళ్ళం, చేయవలసింది చేయాలి. జీవితం అనేది స్వామికి మనం చేస్తున్న సేవ ద్వారా ఉత్తమ బుద్ధి సంపాదించడానికి ఏదో ఒక లాజిక్తో భయాన్ని విగత భీహి భయాన్ని ఉంది. మన సాధనలో ఉన్నాం. ఇప్పుడు ఓ పిల్లాడు ఉన్నాడండి, ఆ పిల్లాడు అసలు చదవట్లా, నువ్వు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి, ఆ కాలర్ పుట్టుకుని నువ్వు వెధవా సొంట, నీవు చెడిపోతావురా బెగ్గరైపోతావురా, నేను తంతాను కొడతానని భయపెడతాం. ఇంకో పిల్లాడు తెల్లవారుజామున లేచి చక్కగా చదువుతున్నాడు, చదువుతున్న పిల్లవాడిని భయపెడతావా? ఇంకా భయపెట్టడం దగ్గర అతను చదువుకుంటున్నాడు కదా, అతను ఇంకా ఎంకరేజ్ చేసి అతనికి ఏదో హుషారు చేస్తాం. అలా మనం చదవని పిల్లాడిని భయపెడతాం, చదివే పిల్లవాడిని భయపెట్టాం, ఇంకా చేయటం. అలాగే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజుకి ఈరోజు మన మనస్సు వశం కాలేదు. కానీ ఈ సాధనలో మూడు విషయాలు ఉన్నాయండి. ఒకటి, గురువు మీద, శాస్త్రం మీద, తన మీద నమ్మకం ఉండాలి. నేను సాధన చేస్తున్నా కదా బాగుపడతా, ఒక్కోసారి ఒక రెండు మూడు జన్మలు పట్టచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద బాగుపడతా సాధన కార్యక్రమంలో ఉన్నాగా అని అన్ని భయాలు వదిలేయమన్నాడు. విగత భీ బ్రహ్మచారి వ్రతే స్థిత. బ్రహ్మచారి అంటే ఏంటి? మామూలుగా పెళ్లి కాని వాడు అనుకుంటాం, బ్రహ్మచారి అంటే కదా అంతా పరబ్రహ్మమే కదా అనే వ్రతంలో ఉండటం. అంతా పరమాత్మ యొక్క చమత్కారమే కదా. కష్టాలు వచ్చాయి, ఎవరు వాళ్ళు వచ్చాయి? మా ఆడు వాళ్ళు వచ్చాయా, మా ఇంటి పక్క వాళ్ళు వచ్చాయా, ముందు వాళ్ళు వచ్చాయా, మూడు వాళ్ళు వచ్చాయా? కాదు, పరమాత్మ యొక్క సంకల్పం వల్ల వచ్చాయి. పరమాత్మ వల్లే కష్ట సుఖాలు వస్తాయి అన్న భావనతో సర్వము పరబ్రహ్మముగా చూచేటువంటి అభ్యాసం అలవాటు చేసుకోవటం అన్ని బ్రహ్మచారి, బ్రహ్మమునందు చరించడం, సర్వము బ్రహ్మమే అనే భావన డెవలప్ చేసుకోవడం, అంతా దైవం పరమ శివ అంతా శివతత్వమే అనే ఒక చిన్న భావన కలిగి ఉండటం. మనస్ సంయమ్యా మశ్చిత్తో, మనస్సుని సంయమం చేసి కంట్రోల్ చేసి సమత్వానికి తీసుకొచ్చి మశ్చిత్తో, మచ్చిత్తం అంటే పరమాత్మ పట్ల చిత్తం ఉండాలి. మనస్సునేమో ఏకాగ్రం చేసుకుంటూ రావాలి, సమత్వాన్ని నేర్పాలి దానికి, బుద్ధికి చిత్తమాన్ని తీసుకెళ్ళి స్వామి పట్ల పెట్టాలి. చిత్తం అంటే ఏంటండి? మనస్సు అంటే ఏంటి? ఆలోచన. బుద్ధి అంటే ఏంటి? ఏం ఆలోచించాలి, ఏం వద్దు అనేది. చిత్తం అంటే ఇష్టం. చిత్తం అంటే ఏంటి? ఇష్టము. తమ చిత్తం అయ్యా అంటాం, అంటే అవండి మరి నేను వెళ్ళిరానా అంటాం. చిత్తం అంటే ఇష్టం, మీ ఇష్టం అయ్యా అంటాం. సో ఇక్కడ మూడు ఉన్నాయి, మనస్సు అంటే ఆలోచన, బుద్ధి అంటే ఇది ఏం ఆలోచించాలి ఏం ఆలోచించద్దు అని చెప్పేది బుద్ధి. ఈ బుద్ధి ఎలా పనిచేస్తుంది? ఒక ఆయన టీవీల మీద ఇష్టం అనుకో, టీవీ సీరియల్ మీద ఇష్టం అనుకో, అప్పుడు ఈయన బుద్ధి ఈయన తెలివితేటలు ఎక్కడ పనిచేస్తాయి? టీవీ సీరియల్ మీద ఉంటాయి. కానీ భగవద్గీతలో ఏముంది, మహనీయులు ఒక ధ్యానం గురించి ఏం చెప్పారు, అక్కడికి ఎందుకు వెళ్తుంది? అంటే ఇష్టాన్ని బట్టే బుద్ధి ఉంటుంది, బుద్ధిని బట్టే మనసు ఉంటుంది, మనసును బట్టే జగత్తులో అనుభవాలు ఉంటాయి. ఓదానికి లింకు, ఇంద్రియాలు ఉంటాయి, ఇంద్రియాలను బట్టే ప్రపంచం ఉంటుంది. ప్రపంచాల కన్నా ఇంద్రియం గొప్పది, ఇంద్రియం కన్నా ఇంద్రియ అర్థాలు గొప్పది. అంటే కంటి కన్నా చూపు గొప్పది, చూపుని ఇంద్రియార్థం అంటారు. చూపుగా ఇంద్రియార్థం కన్నా మనసు గొప్పది, మనసు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆ చిత్తం గొప్పది, చిత్తం కన్నా ఆత్మ గొప్పది. ఆ ఆత్మ ఎక్కడుంది? బుద్ధి కావాలా, చిత్తమునకు ఆవలుంది, ఎక్కడో లేదు పరమాత్మ. నీ యొక్క బుద్ధికి ఆవల సాక్షిలో ఉన్నారు, బుద్ధి ఏమో ప్రపంచంలో ఉంది. అందుకని ఆయన గమనించట్లా. ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాం? మనలో బుద్ధికి సాక్షి అయి వేం చేసిన పరమాత్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకని? అనేక జన్మలుగా ఈ బుద్ధి ప్రపంచంలో ఉంది, వాళ్ళు వాళ్ళు వీళ్ళు అది పొందాము ఇది పొందలేదు ఈ గొడవలో ఉంది. ఇప్పుడు పెద్దల యొక్క వాక్యాలు విని దీనికి సాధన చేయాలరా అని ఇప్పుడు యోగ సాధనలో ఉన్నాం. యోగ సాధనలో మనస్సుని సంయమం చేయాలి, అంటే కంట్రోల్ చేయాలి. మనసా వాళ్ళ మీద వీళ్ళ మీద, ఇప్పుడు వాళ్ళు అట్లా అంటే తప్ప కదా అయ్యా, నేను అనలేదా ఎప్పుడన్నా? మీది తప్ప అంటున్నా. ఒకప్పుడు నేను కూడా ఏదో తప్పు మాట అన్నానా లేదా? మరి వారి గురించి ఎందుకు మాట్లాడాలి? ఆ ఇటువంటి మాటలతో ఆ మనసుని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. మచ్చిత్తో ఆ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి పరమాత్మ మీద, పరమాత్మయే నా ఆశయం అండి అన్నటువంటి భావన మచ్చిత్తో. యుక్త ఆశీత మత్పరః, పరమాత్మ కొరకై. మన సాధన పరమాత్మయే లక్ష్యం, ఇంకా మధ్యలో ఇంకేమీ కాదు, నథింగ్ ఎనిథింగ్ లో. ఇంజన్నేవం సదాత్మానం యోగి నియత మానస. ఈ విధంగా మనస్సుని నియమిస్తూ ఎవరైతే సదా అంటే ఎల్లప్పుడూ పనులు చేస్తూ, ఉదయం మాత్రమే కాదండి, సర్వవేళలా సర్వ అవస్థల్లో ఆ పరమాత్మ గురించి ఉపాసన అనేది పరమాత్మ వైపు చేయడం కోసమే కదా. మనం పొద్దున్నే ఒక గంట సేపు కూర్చున్నాం, కానీ మన ఉపాసన అయిపోలా. దేహంతా రోజంతా ఉపాసన చేస్తూ నియత మానసః ఈ విధంగా మనస్సును నియమిస్తూ వస్తుంటే శాంతిం నిర్వాణం పరమాం మత్ సంస్థాం అధిగచ్చతి. నేను ఏ స్థానంలో ఉన్నానో ఆ స్థానానికి ఆ యోగి చక్కగా వస్తున్నాడయ్యా. అది శాంతి నిర్వాణ స్థితి. అటువంటి వాడు ఈ ప్రపంచమంతా నాలో ఉంది కానీ నేను ఈ ప్రపంచంలో లేనన్న భావనలో సర్వము దర్శించేటువంటి నా స్థానానికి వస్తాడయ్యా. నాతి అశ్నతస్తు యోగోస్తి. నువ్వు అతిగా తిన్నావు అనుకో యోగ సాధన కుదరదు. సో టూ మచ్గా తినకూడదు. బాగా తినేవాడికి ధ్యానం కుదురుతుందా? రాత్రి బాగా తిన్నాడు, తెలవదు నాలుగింటికి మెడికి వస్తుందండి. ఎంత తినాలో అది డిసైడింగ్ మార్షల్ అంటారు. ఒక ముద్ద తక్కువ తినాలి రాత్రిపూట, అప్పుడేమవుతుంది నాలుగింటికి లేవాలంటే లేస్తాం. ఎక్కువ తిన్నామంటే ఏమవుతుంది? సో ఈ స్వామి చెప్తున్నారండి భగవద్గీతలో యోగ సాధన కోసం ఎక్కువ తినకురా అబ్బాయి, తెల్లారి నీకు సాధన రాదు, మెడుకు రాదు, మెడుకు వచ్చిన బుద్ధి ఏకాగ్రత ఉండదు. నాతి అశ్నతస్తు యోగోస్తి. అతిగా తినేవాడు, ఇంకో అర్థం ఏంటంటే ఈ ప్రాపంచిక విషయాలు ఎక్కువగా పట్టించుకునేవాడు యోగి కాలేడు. ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకోవాలి. ఈ ప్రపంచంలో వచ్చావు ఉంటాం, కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది? ఇవి మన వదిలినా వదలకపోయినా మనం ఇవన్నీ వదిలిపెట్టి పోవాల్సిన వాళ్ళమే కదా. అది 77 కో 87 కో మొత్తం మీద. సో వాటికి మనకు ఉన్న చుట్టరికం ఏంటంటే హోటల్కి వెళ్తే ఆ హోటల్ విషయాలు మనకు ఉన్న సంబంధమే. అందుచేత ఈ ప్రపంచిక విషయాలు అతిగా తీసుకోవద్దు అని అర్థం చెప్పారు పెద్దవాళ్ళు శంకరాచార్య వారు. నాది అశ్నతస్తు యోగోస్తి నచ ఏకాంతం అనశ్నత. అలాని ఏమి తినకుండా ఉన్నావనుకో అప్పుడు కూడా నీకు యోగ సాధన కుదరదు. ఎక్కువ తినకూడదు, మరీ తక్కువ తినకూడదు. నచ అతి స్వప్నశీలస్య. ఎక్కువ నిద్రపోయేవాడు యోగ సాధకుడు చేయలేడు. నిద్ర కంట్రోల్ ఉండాలి, తక్కువ ఆ నిద్ర మీద కంట్రోల్ ఉండాలి. ఒక్కోసారి ఏమనుకుంటామంటే మనం బాగా నిద్రపోకపోతే తోస్తుందండి అనుకుంటాం, మనకు ఆరోగ్యం బాగుండదండి. నిద్ర లేకుండా చచ్చిపోయినవాడు ఎవరు లేడు. ఇవాళ కార్తీక మాసంలో ఒక్కొక్కరు మూడింటికి లేచి స్నానాలు చేస్తుంటే ఏమైనా అవుతుందా? అవకపోగా రోజంతా ఎంత ఉత్సాహంగా ఉంటుంది. ఆయన చూడండి, ఆ స్వామి చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో. ఎక్కడి నుంచి వచ్చింది? తెల్లవారుజామున లేచి స్నానం చేస్తే ఇంకా హుషారు వస్తుంది. అంతేకాని అతి నిద్రపోయేవాడికి యోగ సాధన కుదరదు. 8 వరకు నిద్రపోయేవాడు చదువు ఏం చదువుతాడండి నా బొంద? కాబట్టి నాతి నచ అతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ. అలా అని చెప్పి ఓ నైట్ అవుట్లు చేసావనుకో అప్పుడు కూడా నీకు యోగ సాధన రాదు. ఎంత నిద్రపోవాలో యుక్త ఆహార విహారస్య. ఎంత ఆహారం పెట్టుకోవాలో అంత ఆహారం యుక్తంగా తీసుకోవాలి, లిమిటెడ్గా తీసుకోవాలి. విహారస్య ఈ ప్రాపంచిక విషయాలు అసలు పట్టించుకోమంటే ఊరుకోదు కదా ప్రపంచం. అందుచేత ప్రపంచం ఎంతవరకు మన యొక్క రోలో ఎంతవరకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి, చదువుకోవాలి, అమ్మ నాన్నకి సహాయం చేయాలి, ఇట్లా ఏ ప్రపంచంలో మనం చేయాలో యుక్తంగా అవన్నీ చేసుకుంటూ రావాలి. అవన్నీ చేయనంటే అప్పుడు అక్కడ ఇన్కన్వీనియంట్ అవట్లా మనకు వాళ్ళు వాళ్ళ దగ్గర మనం పొందుతున్నది తిరిగి ఇవ్వని వాళ్ళం అవుతాం కదా. సో యుక్త వ్యవహారం, యుక్త ఆహార విహారస్య ఆహారము విహారము లిమిటెడ్గా ఉండాలి. అలా అని టూ మచ్ అందులోకి వెళ్ళిపోకూడదు. యుక్త చేష్టస్య కర్మస్సు. యుక్తమైన లిమిటెడ్ కర్మలు ఎంతవరకు చేయాలో అంతవరకు. యుక్త స్వప్న బోధస్య. నిద్ర మెలకువ కూడా లిమిటెడ్ పెట్టుకోవాలి. యోగో భవతి దుఃఖ. అటువంటి వాడు యోగ సాధనలో దుఃఖాలు తొలగించుకుంటాడు. సో దీన్ని జాగ్రత్తగా నువ్వు ఇంతే చెయ్యి అంటల్లా, ఎవరికి వాడు ఆలోచించుకోవాలి. ఎన్నింటికి లేవాలి? 10 గంటలకల్లా పడుకోవాలండి, 3:30 కల్లా 4 గంటలకి నా బ్రహ్మముహూర్తం కదా లేవాలండి. ఇలా చక్కగా నియమం పెట్టుకుంటే ఒక అలారం పెట్టుకుని ఆ టైమింగ్ పెట్టుకోవాలి. అంతేకాదు ఊరికే నిద్ర లేచేసి 7 గంటలకి లేచి ఇప్పుడు నేను సాధన చేస్తానంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ 8:30కి ఎక్కడికో వెళ్ళిపోవాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి, ఎలా కుదురుతుంది? యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే. ఇలా సాధన చేస్తూ ఉంటే ఈ మనస్సు వెళ్ళి ఆత్మయందు నిలబడుతుందన్నమాట. ఆత్మయందు అంటే మనసు ఇప్పుడు ఎక్కడుంది? ప్రపంచంలో ఉంది. ఆత్మ ఎక్కడుంది? బుద్ధికి ఆవలుంది. మనస్సు నెమ్మదిగా అంటే మన పరమాత్మ మనలోనే ఉన్నాడు కదా, బుద్ధికి సాక్షి. ప్రపంచంలోంచి చేసేసి ఆత్మయందు నిశ్చలమవుతుంది. ఆత్మయందు నిశ్చలం అవటం అంటే సర్వము పరమాత్మమయంగా అనుభూతం కావటం అండి. అంత పరమాత్మ యొక్క చమత్కారమే కదా అని అనుభూతం అన్నమాట. నిస్పృహ సర్వకామేభ్యో. ఈ ప్రాపంచికమైనటువంటి సర్వ కోరికలు నిస్పృహ. ఏది ఎలా ఉండాలో అలాగే ఉంటుందండి. ఏం చేయాలో అది చేస్తాం. జరగవలసింది జరుగుతుందండి. ఈ ప్రపంచంలో జరగవలసింది జరుగుతూ ఉంటుంది. మనం చేయవలసింది చేస్తూ ఉండాలి. మౌనంగా అతీతంగా ప్రశాంతంగా చూస్తూ ఉండాలి. ఆ ప్రశాంతము మౌనము అతీతము ఎట్లా వస్తుంది? యోగ సాధన చేస్తూ ఉంటే కానీ రాదు, దాని అంతా అదే రాదు, ఆవేశపడిపోతాం. మనం ఇప్పుడు యోగ సాధన చేస్తున్నాం కాబట్టి క్రమక్రమంగా, ఇదివరకు ఎక్కువ సార్లు, ఇప్పుడు ఇదివరకు ఒక రోజులో ఒక 20 సార్లు డిస్టర్బ్ అయ్యేవాళ్ళం అనుకోండి, యోగ సాధనలో 18 సార్లే డిస్టర్బ్ అయ్యాం, 16 సార్లే డిస్టర్బ్ అయ్యాం. అంటే ఏమిటి? మనం యోగ సాధన చేస్తూ ఉంటే వీఆర్ ప్రోగ్రెసింగ్, ప్రోగ్రెస్ అవుతున్నాం అన్నమాట. ఆ విధంగా క్రమంగా ఎవరి ఎప్పుడైతే ఈ చిత్తం వెళ్ళి ఆత్మయందు నిశ్చలత్వం పొంది సర్వ ప్రాపంచిక విషయముల పట్ల నేను నాకు కావాల్సింది ఈ ప్రపంచంలో ఏది లేదు, ఏది ఎట్లా ఉండాలో అట్లా ఉండుగాక, ఏది నేను ఎలా చేయాలో ఏది చేయాలో అది శాస్త్ర ప్రకారం చేస్తాను అన్న ఒక అతని స్థితిని ఏమంటారంటే సర్వ కామేభ్యో నిస్పృహ. అతనికి ఈ ప్రపంచంలో ఏ స్పృహ లేదన్నమాట. అతను ప్రపంచంలో నాకు వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా ఉండకూడదు అన్నటువంటిది ఉండదు, ఏదెలా ఉన్నా నేను చేయవలసింది చేయాలి అన్నటువంటి స్థితికి వస్తుంది. అటువంటి వాడిని అంటే ఏంటి, యోగ సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఒక ప్రోగ్రెస్ స్థానానికి వెళ్తాడు. చూడండి, గ్రాడ్యుయేట్, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటామే, యోగ సాధన చేస్తుంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత అతను యుక్తుడు అంటారు. టెక్నికల్గా అతను పేరు పెట్టారు. అంటే ఆ యోగ సాధనతో ఒక పరిపక్వత సంపాదించాడు అన్నమాట. ఆ పరిపక్వ స్థితిలో ఎలా ఉంటుంది? ఈ చిత్తం వెళ్ళి పరమాత్మ యందు నిశ్చలత్వం పొందుతుంది. సర్వము పరమాత్మయే. అందుకని ఈ ప్రపంచంలో ప్రపంచ విషయాలు ఎలా ఉండాలో అలా ఉంటాయి. ఈ ప్రపంచంలో నాకు ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇవి దాటిపోయి ఉంటాడు. ఏది ఎలా ఉండాలో చేస్తుంటాడు, ఏది చేయాలో చేస్తుంటాడు. ఈ విధమైనటువంటి స్థితికి వచ్చిన వాడిని యుక్తుడు అంటారు. లాస్ట్ శ్లోకం చెప్పుకుందామండి. యథా దీపో నివాతస్థో నయింగతే స ఉపమాస్మృత. ఎక్కడైతే దీపం ఉంటుంది, కిటికీలు తెరుస్తాం, ఆ దీపం పెట్టాం, వెలిగించాం, కిటికీలు తెరిచాం, ఏమవుతుంది? ఆ దీపం ఇటు 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 ఊగిపోతుంది. కిటికీలు చక్కగా వేసేసి దీపం వెలిగించాం, చక్కగా అది కిటికీలు వేసాం, అప్పుడు గాలి రాదు. గాలి రాకపోతే ఏమవుతుంది? నిశ్చలంగా ఉంటుంది. ఏ విధంగా గాలి రాకుండా చూసుకుని, ఇంద్రియ విషయాలు లోపలి రాకుండా చూసుకుని ఈ దీపాన్ని నిశ్చలం చేసినప్పుడు అది కదలదో, నీ మనస్సు కూడా అటువంటి నిశ్చలం యోగ సాధనలో పొందాలి. ఆ నిశ్చలత్వం పొందాలన్నమాట. కదలని దీపం వలె యదా దీపో నీ వాతస్థో, వాతం అంటే గాలి, నీ వాతస్థం అంటే గాలి లేని చోట దీపం ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో, నా ఇంగతే ఉపమా స్మృత ఏ విధంగా కదలదో, యోగినో యతచిత్తస్య అంటే యోగి ఈ యోగ సాధన వల్ల, యోగ సాధన చేస్తూ ఉండగా యత చిత్తస్య అతని చిత్తం అతని కంట్రోల్లోకి వస్తుంది. ఇదివరకు చిత్తం ఏమైంది? దాని ఇష్టం వచ్చినట్టు మనం తిప్పింది, ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చింది, మన కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు అదేం యుంజతే యోగమాత్మన, అది నిశ్చలత్వం పొంది ఆ పరమాత్మ ఎందే ఆ అనుభూతి ఎందే ఏర్పడినది ఉంటుంది. ఈ విధంగా ఎట్లా ఈ యోగ సాధన చేస్తూ ఉండగా ఎలా ఉంటుంది, ఈ విషయాలు మళ్ళీ మనం ముందు ముందు చెప్పుకున్నాం. ఈ అధ్యాయం సహం దాకా వచ్చాం. ఏతత్సర్వం లోక కళ్యాణార్థం శ్రీ బాల త్రిపుర సుందరీ సహిత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు. శివనామ నిభావితే అంతరంగే మహతి జ్యోతిషి మాననీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరే ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుష సమయం నిత్యం వ్రజామి శరణం హరి.
ధర్మరక్షణకై నా అవతారం ప్రశ్నార్థకమే విధాత వ్రాత ప్రత్యుత్తరమే భగవద్గీత పాల వెళ్ళిన పిల్లన గ్రోవి నీలగగనమే నామోమి జగన్నాటకము నాకు వేడుక క్షణమాత్రమైన లేదు తీరిక భక్త శోధనమే నాకు వాడుక, భక్తి రూపమే ప్రణయ రాధిక, పాల వెళ్ళిన పిల్లన గ్రోవి నీలగగనమే నామోవి, ప్రేమామృతమే మురళీరవళి, విశ్వశాంతియే స్వరసరళి, పాల వెళ్ళిన పిల్లన గ్రోవి నీలగగనమే నామోవి.